గురుపాద సేవనం వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇంతవరకు చెబుతూ వస్తున్నారు. గురుపాద తీర్థాన్ని గనక సేవించినట్లయితే సమస్తమైనటువంటి పుణ్యనదులలో లేదా సప్త సాగరాల్లో స్నానం చేసినటువంటి పుణ్యఫలం కలుగుతుంది. అలాగే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పాపం అనేటువంటి పంకం బురద అది శుద్ధంగా కడిగివేయబడుతుంది. అలాగే ఆత్మజ్ఞానం కలిగి ఈ జనన మరణ రూప సంసారం నుంచి బయటపడటం జరుగుతుంది. అంతేకాదు ఈ పాదతీర్థ సేవనం అనేటువంటి ఒకే ఒక్క కర్మ మూడు రకాలైనటువంటి యోగాలని కూడా కల్పిస్తున్నది. దాన్నే త్రితయోగము అని అంటారు. అంటే కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము, ఈ మూడు యోగాలు కూడా ఆచరించినట్లే. అంటే ఈ మూడు యోగాల యొక్క సమాహారమే ఈ గురుపాద తీర్థ సేవనం అని ఇంతవరకు చెప్పి, ఇప్పుడు ఈ గురుపాదోదకాన్ని త్రాగినందువల్ల కలిగే ప్రయోజనాల్ని ఇంకా తెలియజేస్తున్నారు. మరొక శ్లోకంలో 31వ శ్లోకం చూడండి.
అజ్ఞానమూలహరణం
జన్మ కర్మ నివారకం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురోపాదోదకం పిబేత్. అజ్ఞాన మూలహరణం, అజ్ఞానం అనేటువంటిది, అవిద్య అనేటువంటిది మూలమట్టంగా నశించిపోద్ది. అంటే పూర్తిగా వేరుతో సహా చెట్టు ఎట్లా అయితే పోతుందో అదే ప్రకారంగా అవిద్య లేదా అజ్ఞానం అనేటువంటిది మూలమట్టంగా పోతుంది. అంటే ఇక మళ్ళీ అజ్ఞానం కలగటం అనేటువంటిది ఎప్పటికీ జరగదు. దాని కారణంగా జన్మ కర్మ విమోచనం, జన్మ కర్మ నివారకం, అంటే మనం మళ్ళీ మళ్ళీ జన్మించటానికి కారణమైనటువంటి కర్మలన్నింటినీ కూడా తొలగించేస్తుంది. మనం ఈ లోకంలో ఎందుకు జన్మిస్తున్నాం అని అంటే ప్రారంభ కర్మల ఫలితం కారణంగా ఆ కర్మలన్నింటినీ కూడా నశింపజేసేటువంటిది. అలాగే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞానము వైరాగ్యము, ఆత్మజ్ఞానము వైరాగ్యము ఈ రెండు కూడా సిద్ధించాలి అని అంటే గురుపాదోదకం పిబేత్, గురుపాద తీర్థాన్ని పిబేత్ త్రాగాలి అని ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నాడు. గురుపాద తీర్థాన్ని త్రాగవలసినటువంటి అవసరాన్ని, తాగితే కలిగేటువంటి ప్రయోజనాల్ని ఇంతగా నొక్కి నొక్కి పదే పదే చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి అని మనకి సందేహం రావచ్చు. ఎందుకనంటే దాదాపుగా 5-6 శ్లోకాల నుంచి కూడా ఈ గురుపాద తీర్థాన్ని గురించే చెబుతూ ఉన్నారు. ఇంతగా నొక్కి చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి? సాధారణంగా గురువు యొక్క అవసరం కానీ గురువు యొక్క విలువ కానీ తెలియనటువంటి వాళ్ళు అసలు పాదాలు కడగాలనో పాదతీర్థం సేవించాలనో అసలు అలాంటి ఆలోచనలే వాళ్ళకి రావు. వాళ్ళకి ఎంత చెప్పినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా బూడిదలో పోసినటువంటి పన్నేరులాగా అయిపోతుందే తప్ప చెప్పినటువంటి మాట ఏ విధంగా కూడా ప్రయోజనం కలిగించేది కాదు. కాబట్టి వాళ్ళ కోసం కాదు. మరి ఎవరి కోసం చెబుతున్నారు, ఇంతగా నొక్కి నొక్కి చెబుతున్నారు అంటే గురువు ద్వారా ఎవరైతే మంత్రోపదేశం తీసుకున్నారో, గురువు ద్వారా ఎవరైతే ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని శ్రవణం చేస్తున్నారో, ఎవరైతే గురువు మీద భక్తిని కలిగి ఉన్నారో, గురువు ద్వారానే తమకి తన్నోపాయం ఏమిటో తెలుస్తుంది, ఈ జన్మని సార్థకం చేసుకునేటువంటి మార్గం ఏమిటో తెలుస్తుంది అని నమ్మారో, అదిగో వాళ్ళ కోసం చెప్పాల్సి వచ్చింది. మరి వీళ్ళ కోసం, వీళ్ళంతా కూడా మరి బాగా గురువు మీద భక్తి కలిగినటువంటి వాళ్ళు, ప్రయోజనాలు తెలిసినటువంటి వాళ్ళు కనుక ఒక్కసారి చెప్పి వదిలేస్తే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పాలి? ఇలా నొక్కి నొక్కి ఇన్ని శ్లోకాల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఏమిటి? ఏమిటనంటే, ఆత్మజ్ఞానాన్ని పొందుతూ మంత్రోపదేశాన్ని గురువు ద్వారా తీసుకొని జపసాధనలు సాగిస్తూ భక్తి కలిగి ఉండి కూడా ఏదో తెలియని అజ్ఞాన అహంకారాలు శిష్యుల్లో ఉంటూ ఉంటాయి. ఇది సహజం. అజ్ఞానము అహంకారము ఈ రెండిట్లో ఏదో ఒకటైన ఉండొచ్చు, రెండు కూడా ఉండొచ్చు. అజ్ఞానం చేత అమాయకత్వంగా ఉండేవాళ్ళు కొంతమంది, అహంకారంతో విర్రవీగేటువంటి వాళ్ళు కొంతమంది, రెండో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది. కనుక అలాంటి వాళ్ళు, ఈ అజ్ఞానము అహంకారము ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుంది అనంటే, గురుపాదాలు కడిగి ఆ నీళ్లు కనుక తాగాలంటే కొంతమందికి ఏమో అసహ్యంగా ఉంటుంది, కొంతమందికి ఏమో అవమానం అనిపిస్తుంది, కొంతమందికి ఏమో అయిష్టంగా ఉంటుంది. అందువల్ల మరి నలుగురిలో ఉన్నప్పుడు తీసుకోకపోతే బాగుండదు కనుక ఏం చేస్తారంటే, వేళ్ళు కాస్త వెడల్పుగా పెట్టి, అంటే పూర్వకాలంలో భోజనాలకు కనుక పోతే నెయ్యి బాగా తినేవాడు, బాగా తాగేవాడిది, అందుకోసం అని చెప్పి చేతికి తాపమంటారు, చేతిలో పోస్తారు, పోస్తే వీళ్ళేమో వెడల్పు పెడతారు వేళ్ళు, అంటే బాగా దాంట్లో పోయి దీంట్లో ఎక్కువ నిలవదు అనమాట, అలా పోస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు ఎంతసేపు పోసినా ఊ అందరు, ఇక వాళ్ళే పోసి పోసి వెళ్ళిపోతారు. అది అదే ప్రకారంగా ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఈ గురుపాద తీర్థాన్ని పుచ్చుకోవాల్సి వస్తే అందుకని చేతులు కాస్త వేళ్ళు కాస్త వెడల్పు చేస్తే అదే కిందకి పోతాయి, ఇక ఆ తర్వాత గురికినే వట్టి చేయి అక్కడ నోటి దగ్గర పెట్టుకుంటే వాళ్ళు కూడా గురుపాదా ఆ పాద తీర్థాన్ని తాగినట్టుగానే అవుతుంది. అలానే ఆ నెత్తిని కూడా అట్లా చేయగానే పెట్టుకుంటే అక్కడ ఏముండవు కాబట్టి ఏదో చేసినట్టే ఉంటుంది, నలుగురిలో బాగానే ఉంటుంది, వాళ్ళకు కూడా వాళ్ళ కోరిక కూడా నెరవేరినట్టు ఉంటుంది అనుకొని ఈ ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఆ తీర్థం కాస్త కింద పోతుంది. ఆ తీర్థం యొక్క విలువ తెలియనటువంటి వాళ్ళు కనుక వాళ్ళకేమి బాధ ఉండదు. అప్పుడేమో అది కిందకు పోయిన తర్వాత ఏదో నోటికి ఆనించినట్లు ఆనించడం, నెత్తిని చల్లుకున్నట్టు చల్లుకోవటం అలా జరుగుతూ ఉంటుంది. ఇదొక తెలివి. ఎందుకనంటే మనకి ఇష్టం లేనప్పుడు దాన్ని ఎట్లా మనం చేసుకోవాలి అనేటువంటిది అన్నమాట. సరే, కొందరు పాదాలు కనుక కడగాలి అని అంటే, సాధారణంగా మనం ఇళ్ళ బయట పొద్దున్నే కళ్ళాపి చల్లుతూ ఉంటారు కదా, అదిగో ఆ కళ్ళాపి చల్లినట్టుగా అట్లా ఇసిరిసిరి కొడతారు, కొడితే అయ్యే తడుస్తాయి. ఆ ఏ పోత ఏముంది, మనం అట్లా ఇసిరి కొడితే చాలు, ఎందుకని తాకాలి అనవసరంగా అనేటువంటి ఉద్దేశంతో అదిగో అట్లా కళ్ళాపి చల్లేస్తూ ఉంటారు. సరే, కొంతమంది ఏమో పాదాలు తాకటం పాపం అని అనుకుంటారు, కొంతమంది ఏమో ఎవరూ చూడకుండా ఆ పక్కన ఆ నీటిని కాస్త వదిలేస్తూ ఉంటారు. సరే, కొంతమంది తీర్థం కనుక పుచ్చుకోకపోతే బాగుండదులే అని చెప్పి కొంతమంది తీసుకున్నప్పటికీ కూడా మొక్కుబడిగా తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ ఆలోచన ఉండదు, ఈ మనం భక్తితో తీసుకోవాలా, ఈ పాదతీర్థం చాలా ప్రభావం కలిగినటువంటిది, దీని యొక్క ప్రభావం కారణంగా మనలో ఉన్నటువంటి అజ్ఞానము పోతుంది, మనలో జ్ఞానము కలుగుద్ది, పాపాలన్నీ తొలగిపోతాయి, ఇలా అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేటువంటి భావనతో భక్తితో తీసుకోరు. ఏదో అందరితో పాటుగా నలుగురితో పాటు నారాయణ అన్నట్టుగా తీసుకుంటూ ఉంటారు. అప్పుడు దానివల్ల కూడా ఏం ప్రయోజనం ఉండదు వాళ్ళకి. కాబట్టి అహంకారంతో, అజ్ఞానంతో అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి భక్తులైనటువంటి వాళ్ళకి, శిష్యులైనటువంటి వాళ్ళకి అదిగో వాళ్ళ కోసం అని చెప్పి, వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటం కోసం అని చెప్పి ఇక్కడ ఈ పాదతీర్థాన్ని ఎలా తీసుకోవాలనేటువంటి విషయాన్ని 4-5 శ్లోకాల్లో నొక్కి నొక్కి చెప్పడం జరుగుతూ ఉంది. గురుపాద తీర్థ సేవనం వల్ల, గురుపాద తీర్థాన్ని స్వీకరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనకు గనక తెలిసినట్లయితే అప్పుడు ఆ తీర్థాన్ని పరమభక్తితో మనం సేవిస్తూ ఉంటాం. అది ప్రయోజనం. దేవాలయానికి వెళ్ళామనుకోండి, ఆ దేవాలయంలో తీర్థాన్ని మనకి ఇచ్చారనుకోండి, ఆ తీర్థాన్ని ఎంతో భక్తితో కళ్ళకద్దుకొని అలా తాగుతాం. కానీ గురుపాద తీర్థం అనేటప్పటికల్లా ఏదో అట్లా అనుకుందాం అనేటువంటి భావన ఉంటుంది. అంటే అదేమో భగవంతుడి యొక్క తీర్థం కనుక మన కోరికలు నెరవేరుతాయి, ఇక్కడ కనుకైతే మనకు నెరవేరేది ఏముంటుందండి, అనవసరంగా ఎందుకు తాగాలి అనేటువంటి భావనతో కొంతమంది ఉంటూ ఉంటారు. అయితే ఎవరైతే పరమ భక్తితో విశ్వాసంతో నిజంగా ఇది మనకి ప్రయోజనం కలిగిస్తుంది అనేటువంటి భావనతో ఎవరైతే ఈ పాద తీర్థాన్ని త్రాగుతూ ఉంటారో, ఎవరైతే ఈ పాదతీర్థ సేవనం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళే తప్పకుండా ప్రయోజనం పొందుతారు. ఈ ఉద్దేశంతో వాళ్ళ యొక్క శ్రేయస్సుని కాంక్షించి ఇలా చెబుతున్నాడు పరమశివుడు. భక్తితో ఆ భక్తి పారదస్యంతో నాకు గొప్ప అదృష్టం కలుగుతూ ఉన్నది, ఇది నాకు ఒక పెద్ద అవకాశం అనేటువంటి భావంతో గురు పాదాలను కరిగి ఆ తీర్థాన్ని కనుక సేవించినట్లయితే కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటో ఈ శ్లోకంలో మూడింటిని చెప్పారు. ఆ మూడు ఏమిటో మనం తెలుసుకుందాం. ఇది ఒకటి, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి అన్నారు. అంటే జ్ఞానము వైరాగ్యము రెండు కూడా సిద్ధిస్తాయి అని. సాధారణంగా జ్ఞానం ఒక్కటి ఉంటే చాలదా అండి, వైరాగ్యం కూడా ఎందుకు అంటారు. కానీ వైరాగ్యం కనుక లేకుండా జ్ఞానం కనుక ఉన్నట్లయితే అది వ్యర్థం. వైరాగ్యం లేనటువంటి జ్ఞానం ఎంత నేర్చుకున్నా ఉపయోగం లేదు. ఇక జ్ఞానం లేకుండా వైరాగ్యం ఎంత ఉన్నా సాధించేదేమీ లేదు. అంటే ఏ రకమైనటువంటి ప్రగతి అతనికి ఉండదు. అందుకని జ్ఞానము వైరాగ్యము రెండు కూడా ఉండాలి. పక్షికి రెండు రెక్కలు ఉంటేనే ఎగరగలుగుతుంది. అదే ప్రకారంగా మనం కూడా ఈ జ్ఞాన వైరాగ్యాలు రెండు ఉంటేనే ఆ మోక్ష సౌధాగ్రాన్ని మనం కూడా ఎగరగలుగుతాం. అందుకనే ఈ రెండు ఉండాలి. మరి ఉండాలి అని అంటే అందుకే ఇక్కడ చెప్తున్నారు, గురుపాద తీర్థ సేవనం భక్తితో గనక చేసినట్లయితే వారిలో ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. ఇది ఒక వరుస ప్రక్రియ అన్నమాట. అంటే ఎవరైతే గురుపాద తీర్థాన్ని భక్తితో సేవించారో అటువంటి వాళ్ళకి ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అనేటువంటి వివేకం కలుగుతుంది. ఎప్పుడైతే వివేకం కలిగిందో అనాత్మ అనేటువంటిది ప్రధానమైనటువంటిది కాదు గనక, నిరుపయోగమైనటువంటిది కనుక దాని మీద వైరాగ్యం కలుగుతుంది. కాబట్టి ఆత్మానాత్మ వివేకం కలిగితే వైరాగ్యం అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు, వస్తువులు, భోగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం ఎప్పుడైతే కలిగిందో చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ఎప్పుడైతే కలిగిందో బుద్ధి సూక్ష్మం అవుద్ది. బుద్ధి ఎప్పుడైతే సూక్ష్మమైందో శాస్త్ర జ్ఞానాన్ని గురువు చెబుతూ ఉంటేనే మనం అర్థం చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రకారంగా మనకి గురువు బోధించేటువంటి ఆత్మజ్ఞానం మనకి అవగతమవుతుంది. దీనితో పాటుగా వైరాగ్యం సిద్ధిస్తుంది. అందుకనే జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి అని చెప్పటం. అయితే ఈ జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తే ఏమిటి ప్రయోజనం మనకనంటే, మనం మళ్ళీ మళ్ళీ జన్మించటానికి కారణమైనటువంటి కర్మలు నశించిపోతాయి. అది రెండవ ప్రయోజనం. మనం జన్మించటానికి కారణం ఏమిటి అని అంటే ప్రారంభ కర్మలు. ప్రారంభ కర్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇప్పుడు చేశామా కాదు, ఎప్పుడో చేశాం, ఏ జన్మల్లోనో చేశాం. చేసినటువంటి వాటిల్లో ఖర్చు అయిపోయినాయి పోను, మిగిలినటువంటివన్నీ కూడా మనతో పాటుగా మూటగట్టుకొని మనం ఒక జన్మకి ఎత్తుకుపోతున్నాం. అద్దెళ్ళల్లో ఉండేవాడు ఏం చేస్తాడు, ఆ ఇంట్లో ఉన్నంతకాలం ఉండి అక్కడ సంపాదించుకున్నవన్నీ దాచిపెట్టుకొని, పోగొట్టుకున్నవన్నీ పోగా మిగిలినవన్నీ మూటగట్టుకొని మళ్ళీ కొత్త ఇంట్లోకి పోతాడు. అదే రకంగా ఈ దేహం అనేటువంటి ఇంట్లో నుంచి ఈ జీవుడు ఎప్పుడైతే బయటికి పోతున్నాడో ఈ దేహంలో ఉన్నంతకాలము కూడా సంపాదించుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఖర్చు అయిపోయినవి పోగా మిగిలినట్టు మూట అంతా కూడా తీసుకెళ్తాడు. అదిగో ఆ మూట అంతకు ముందున్నటువంటి అన్ని జన్మల్లో మూటలో కలిసిపోద్ది. అవే సంచిత కర్మలు. ఆ సంచిత కర్మల్లో నుంచి ఏవైతే పక్వానికి వస్తాయో వాటిని ప్రారంభ కర్మలు అన్నారు. ఆ ప్రారంభ కర్మల్ని అనుభవించడానికి తగినటువంటి దేహాన్ని తీసుకొని మళ్ళీ ఈ లోకంలోకి వస్తున్నాం. అంటే మనం ఎందుకు జన్మిస్తున్నామనంటే ప్రారంభ కర్మలు ఉండబట్టి. ప్రారంభ కర్మలు ఎందుకున్నాయంటే సంచిత కర్మలు ఉండబట్టి. సంచిత కర్మలు ఎందుకున్నాయనంటే అంతకుముందు మనం కర్మలు చేయబట్టి. మరి ఈ ప్రకారంగా మరి ఈ కర్మలు అనేటువంటి ఉంటే మళ్ళీ 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 జన్మించాల్సిందే కదా, జనన మరణ చక్రంలో ఇరుక్కుపోవాల్సిందే కదా, మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చస్తూ మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో రావాల్సిందే కదా. కానీ అలా రాకుండా ఇప్పుడు ఈ గురు పాదోదకాన్ని గనక త్రాగినట్లయితే మనకి జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి గనక, ఆ జ్ఞాన వైరాగ్యాలతోటి మనం గనక కర్మలు చేసినట్లయితే, అంటే ఆత్మజ్ఞానంతో వైరాగ్యంతో ఈ దేహం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా మూటగట్టుకొని మళ్ళీ తీసుకెళ్లే పని లేదు, ఇక్కడే రద్దు. ఎందుకని? ఆత్మజ్ఞానంతో ఉన్నప్పుడు నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేదు. వైరాగ్యం అనుకుంటే ఈ ప్రపంచం మీద ఆసక్తి లేదు, ఏదో చేయాలనేటువంటి ఆసక్తి లేదు. అలా నిర్లిప్తంగా ఎప్పుడైతే కర్మలు చేస్తున్నామో ఆ కర్మల యొక్క ఫలం మనకి రాదు. కాబట్టి మళ్ళీ మళ్ళీ జన్మలు తెచ్చేటువంటి కర్మలు మనకి రాకుండా ఇక్కడే నశించిపోతాయి. కాబట్టి మళ్ళీ జన్మలు వచ్చేటువంటి అవకాశం లేకుండా పోతుంది. కనుక గురువు యొక్క పాదోదకాన్ని సేవించటం వల్ల జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి, వాటి వల్ల జన్మలకి కారణమయ్యేటువంటి కర్మలు కాస్త నశించిపోతాయి. అంతేకాకుండా ఇంకొకటి ఉంది, అవిద్య నశించిపోతుంది. ఎందుకనంటే జ్ఞానం మనకి కలగాలంటే లోపల అవిద్య ఉండకూడదు. మనం విలువైనటువంటి జ్ఞానాన్ని లోపల కనుక పడేయాలంటే ఆ లోపల ఏదైనా కాస్త ఖాళీ ఉండొద్దు, అక్కడ మొత్తం అజ్ఞానం అనేటువంటి మట్టితో బురదతో నిండిపోతే ఈ జ్ఞానం అనేటువంటిది ఎక్కడ పట్టుంది, పట్టదు. అందుకని ఈ అజ్ఞానం కాస్త ఖాళీ అయిపోవాలా, ఆ అవిద్య కాస్త పోవాలా, దానికి కూడా గురుపాద తీర్థ సేవనం వల్ల లోపల ఉన్నటువంటి ఈ అజ్ఞానం, ఈ పాప పంకిలం ఇది కాస్త శుద్ధమైపోతుంది. ఇది ఎప్పుడైతే శుద్ధమైపోయిందో జ్ఞానం అనేటువంటిది మనలో నిలవటానికి వీలవుతుంది. ఈ విధంగా గురుదేవుని యొక్క పాద తీర్థాన్ని భక్తితో గనక సేవించినట్లయితే అటువంటి పరమ భక్తాగ్రేసరుడైనటువంటి వారికి ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. దాని కారణంగా ఈ సమస్తమైనటువంటి దృశ్య ప్రపంచమునందు విరక్తి కలుగుతుంది. దాని కారణంగా మనసు శుద్ధవుతుంది. దాని కారణంగా బుద్ధి సూక్ష్మమవుతుంది. దాని కారణంగా ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ జన్మలకి కారణమైనటువంటి కర్మలన్నీ కూడా ఆత్మజ్ఞానం వల్ల నశించిపోతాయి. అంతేకాకుండా లోపల ఉన్నటువంటి అజ్ఞానము లేదా అవిద్య అనేటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. దానితో జన్మరాహిత్యం. ఇవి ప్రయోజనాలు. ఈ రకంగా మనకి ప్రయోజనాలు ఏమిటో కనుక తెలిస్తే కేవలం గురుపాద తీర్థాన్ని మనం త్రాగినందు మాత్రాన మనకి ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అని తెలిస్తే అప్పుడు దాని విలువ మనకి తెలుస్తుంది. కనుక విలువ తెలిసినప్పుడు విలువ కలిగినటువంటి వస్తువుతో మనం ఎలా ప్రవర్తిస్తామో అలా ప్రవర్తిస్తాం. ఒక రాయి దొరికిందనుకోండి, ఏం చేసుకుంటాం? ఇసుకవతలు పారేస్తాం. ముందు చూస్తే ఏదో మెరుస్తూ ఉంది, మెరుస్తూ ఉంటే అది తీసుకున్నాం, ఏమి లేదు ఇది గులకరాయి అని పారేస్తాం. అదే ఏదైనా ఒక వజ్రమో వైఢూర్యమో ఓ రత్నమో మాణిక్యమో ఏదో ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? జాగ్రత్తగా తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటాం. కాబట్టి విలువైనటువంటిది అయితే మనం దాచిపెట్టుకుంటాం, విలువ లేనటువంటిది కనుక అయితే పారేస్తాం. ఈ ప్రకారంగా గురుపాద తీర్థము యొక్క మహాత్మ్యాన్ని ఇంతవరకు తెలియజేసినటువంటి పరమశివుడు కర్మలు క్షయం చేసుకునేటువంటి విధానాన్ని, గురు భక్తుల యొక్క విధిని, అంటే గురువుకి భక్తులైనటువంటి శిష్యులు ఏం చెయ్యాలనో వాళ్ళ యొక్క విధిని మనకిక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే కేవలం గురుపాద తీర్థ సేవనం వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నా ఇంకా ఏం చేయాలి అనేటువంటి విషయాన్నే మనకి చెప్తున్నారు. కర్మక్షయం చేసుకోవాలని నిశ్చయించుకున్నటువంటి సాధకుడు లేదా శిష్యుడు అతని యొక్క విధి ఏమిటి? గురుపాద తీర్థాన్ని సేవిస్తే సరిపోతుందా, లేక ఇంకా మనం చేయవలసినటువంటిది ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని 32వ శ్లోకంలో చెప్తున్నారు. 32వ శ్లోకాన్ని చూడండి. గురుపాదోదకం పానం గురోరుచ్ఛిష్ట భోజనం గురుమూర్తే సదా ధ్యానం, గురోర్నామ సదా జపః. గురుపాదోదకం, గురుపాద తీర్థాన్ని పానం పానం చేయాలి. ఇది ఒకటి, ఇక్కడ నాలుగు చెప్తున్నారు. గురోహ, గురుదేవుని యొక్క ఉచ్ఛిష్ట భోజనం, భుజించినటువంటి శేషాన్ని భుజించాలి. సదా ఎల్లప్పుడూ గురుమూర్తి ధ్యానం, గురుదేవుని యొక్క మూర్తిని ఆ రూపాన్ని ధ్యానించాలి. సదా ఎల్లప్పుడూ గురోహ నామ, ఎల్లప్పుడు గురుదేవుని యొక్క నామాన్ని జపః జపిస్తూ ఉండాలి. వీటన్నిటికీ కొంచెం అంతరార్థం కూడా ఉంటుంది, వాటిని కూడా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ నాలుగు విషయాలు చెప్పారు. అదేమిటి అని అంటే, ఒకటి గురుపాద తీర్థాన్ని పానం చేయాలి, ఇంతవరకు చెప్పినటువంటిది. రెండవది గురుదేవుని యొక్క ఉచ్ఛిష్టాన్ని భుజించాలి. మూడు ఎల్లప్పుడు కూడా గురుదేవుని యొక్క రూపాన్ని ధ్యానించాలి. అలాగే ఎల్లప్పుడూ గురుదేవుని యొక్క నామాన్ని జపించాలి. జపము ధ్యానము ఈ రెండింటితో కలిపి మొత్తం నాలుగు కాదు. ఈ గురుపాద తీర్థాన్ని పానం చేయాలి అని ఇంతకుముందే తెలియజేయడం జరిగింది అనేకమైనటువంటి శ్లోకాల్లో. ప్రత్యేకమైనటువంటి కొన్ని సందర్భాల్లో గురువుకి పాదపూజ నిర్వహించి గురుతత్వాన్ని గ్రహించినటువంటి శిష్యుడు తాను గురువు నుంచి ఉపదేశం పొందినటువంటి రోజుని గుర్తు చేసుకుంటూ, అలాగే తన యొక్క పుట్టినరోజుని, గురువు యొక్క పుట్టినరోజుని గుర్తు చేసుకుంటూ, లేదా తన ఇంటిలో ఏదైనా శుభకార్యంగా జరుగుతూ ఉన్నట్లయితే ఆ శుభకార్యం సందర్భంగాను గురు పూజను నిర్వహించాలి. కనీసం గురువు యొక్క పూజను చేయకపోయినా గురువు యొక్క పాదాలను గడిగి ఆ పాద తీర్థాన్ని స్వీకరించాలి. మిగిలినటువంటి తీర్థాన్ని శిరస్సును ధరించాలి. దీనివల్ల శిష్యునికి కలిగేటువంటి ప్రయోజనాలు అపారమైనటువంటివి అని ఇంతకుముందు అనేకమైనటువంటి శ్లోకాల్లో చెప్పుకున్నాం. ఏమిటని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, సమస్తమైనటువంటి పుణ్యతీర్థాల్లో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది, ఆ తీర్థాన్ని సేవించినటువంటి ఫలితం కలుగుతుంది. ఎక్కడికి పోకుండా అన్ని తీర్థాల్లో స్నానం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. మనకి పరమశివుడి విషయంలోనే ఒక కథ మనకి తెలుసు, వినాయక చవితి రోజు చదువుకుంటాం. కొడుకులు ఇద్దరికీ పోటీ పెట్టారు, విఘ్నేశ్వరుడికి అలాగే షణ్ముఖుడు కుమారస్వామి. ఏమిటనంటే లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి తీర్థాల్లో స్నానం చేసి ఎవరైతే ముందొస్తారో వాళ్ళకే గణాధిపత్యం ఇస్తాను అని. సరే గబగబా ఆయన వాహనం నెమలి, ఆ నెమలిని ఎక్కి బర్రను పరుగు తీసుకుంటా వెళ్ళాడు కుమారస్వామి. మరి ఈయనకేమో ఎలుక వాహనం, మరి ఇంత బొజ్జ, మరి కదలాలంటేనే తొందరగా కదలలేడు. అందుకని ఆయన పరమశివుణ్ణి తండ్రిని అడిగాడు, తండ్రి నా బలహీనత ఏమిటో నీకు తెలుసు కదా, తెలిసి కూడా ఇలాంటి పరీక్ష పెట్టావే, ఈ పరీక్షలో నేను ఎలా నెగ్గగలుగుతాను అని ప్రార్థించాడు. అలా ప్రార్థిస్తే అప్పుడు శివుడు చెప్పాడనమాట, అయ్యా తల్లిదండ్రుల చుట్టూ కనుక ఒక్కసారి కనుక ప్రదక్షిణం చేసినట్లయితే అది సమస్తమైనటువంటి తీర్థాల్లో 100 సార్లు నువ్వు స్నానం చేసి ఆ తీర్థాన్ని సేవించినటువంటి పుణ్యం కలుగుతుంది అని. అందుకని ఆయన ఆ తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు, వాళ్ళకి నమస్కారం చేశాడు, భక్తితో ఉన్నాడు, అక్కడే కూర్చున్నాడు. మరి ఈయనేమో ఒక తీర్థానికి పోయాడు, చక్కగా స్నానం చేశాడు, తిరిగి వస్తూ ఉంటే అప్పటికే స్నానం చేసి వెళుతున్నటువంటి అన్నగారు వినాయకుడు కనపడుతున్నాడు. సరే మళ్ళీ ఇంకో తీర్థానికి పోయేటప్పటికీ అక్కడ మళ్ళీ ఈయన స్నానం చేసి ఎదురొస్తా ఉన్నాడు వినాయకుడు. మళ్ళీ ఇంకో తీర్థం దగ్గరికి పోయేటప్పటికీ ఆయన మళ్ళీ స్నానం చేసి ఎదురొస్తూ ఉన్నాడు. అంటే ఎన్ని తీర్థాలకు పోయినా ఆ వినాయకుడు ఎదురొస్తూ ఉన్నాడు. అంటే తనకంటే ముందు ఆయనే స్నానం చేసి వస్తున్నాడు అని తెలుసుకున్నాడు. సరే తండ్రి దగ్గరికి పోయాడు, పోయేటప్పటికి తండ్రి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఓహో అన్ని తీర్థాల్లో స్నానం చేసి నాకంటే ముందుగానే వచ్చి కూర్చున్నాడు కనుక తండ్రి అన్నగారికే ఆ గణాధిపత్యాన్ని ఇవ్వండి అని చెప్పి ఆయన మానుకున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే, ఉపాయం అనేటువంటిది కనుక ఉన్నట్లయితే దాని ప్రకారం మనం ప్రయోజనాన్ని పొందొచ్చు అని. కాబట్టి సమస్తమైనటువంటి తీర్థాల్లో స్నానం చేసి ఆ తీర్థాన్ని స్వీకరించినటువంటి పుణ్యం మనకు కలగాలంటే ఈ గురు పాద తీర్థం అనేటువంటి దాన్ని స్వీకరిస్తే సరిపోతుంది, ఆ పుణ్యం అంతా వస్తుంది అని ఒకటి. రెండవది పాపం అనేటువంటి బురదని కడిగి వేస్తుంది. ఇది లోపలికి పోయినప్పుడు ఏమవుతుందంటే పాపం అనేటువంటి బురద ఏదైతే ఉందో దాన్ని కడిగి వేసి శుద్ధి చేస్తూ ఉంటుంది. ఒకటేమో పుణ్యం వస్తుంది, పాపం ఏమో తొలగిపోతుంది. ఇక మూడోదేమో చిత్తశుద్ధి కలిగి, ఎందుకంటే పాపాలన్నీ తొలగిపోయిన తర్వాత చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. నాలుగోదేమో ఆత్మానాత్మ వివేకం, వైరాగ్యం కలుగుతుంది. ఇక ఐదవదేమో మన యొక్క జన్మలకి మళ్ళీ మళ్ళీ పుట్టుకకి కారణమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నింటినీ కూడా నశింపజేస్తాయి. గురువుని మనోవాక్కాయములు అనేటువంటి త్రికరణాల ద్వారా త్రికరణ శుద్ధిగా అంటారు. త్రికరణ శుద్ధి, కరణం అంటే అవయవాలు, పనిముట్లని అర్థం. మనకి మూడు అవయవాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటివి, మనో వాక్ కాయ, మనస్సు వాక్కు కాయం అంటే శరీరం. ఈ మూడింటి ద్వారా కనుక ఈ మూడింటిని కూడా ఏకం చేసి మనం ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా పనిచేసినట్టు. అలా కాకుండా ఈ మూడు కూడా దేనికదే కనుక ఉంటే మనసులోనేమో ఒకటి ఉంది, పైకేమో ఒకటి చెబుతాడు, చేసేదేమో ఇంకోటి చేస్తాడు, అప్పుడేమవుతుంది దాన్ని త్రికరణ శుద్ధి అనరు. త్రికరణాలు శుద్ధి లేకుండా చేసినటువంటిది అవుతుంది. అందుకని ఈ మనోవాక్కాయాలు అనేటువంటి త్రికరణాల ద్వారా, ఈ మూడింటి ద్వారా నిజంగా గురువు యొక్క మహాత్మ్యాన్ని నమ్మినటువంటి పరమ భక్తుడైనటువంటి వాడు విధిగా తప్పనిసరిగా గురుపాద తీర్థాన్ని పానం చేయాలి. తీర్థాన్ని పానం చేయటం మాత్రమే కాకుండా గురు ఉచ్ఛిష్ట భోజనం అన్నారు. అంటే గురువు స్వీకరించగా మిగిలినటువంటి దాన్ని తీసుకోవాలి, శిష్యుడు భుజించాలి అని. ఇక్కడ ఉచ్ఛిష్టం అని అంటే సాధారణంగా మన వాళ్ళు పూర్వకాలంలో చెబుతుంటారు, భర్త భోజనం చేసినటువంటి ఈ విస్తరలో భార్య తినాలేదు. అంటే ఆయన కమ్మగా తినేసి ఆ పెరుగన్నం లేదా మజ్జిగన్నం అంతా గందరగోళం చేసిన తర్వాత దాంట్లో కూర్చొని తినాలండి. ఆ రోజుల్లో అయితే ఏమో మనకు తెలియదు కానీ ఈ రోజుల్లో అయితే ఇసిరి కొడతారు. అందుకని ఇప్పుడు అది కాదు ఉచ్ఛిష్ట భోజనం అనేది. ఉచ్ఛిష్ట భోజనం అంటే గురువు దేన్నైతే ముందుగా స్వీకరిస్తాడో ఆ స్వీకరించినటువంటి దాన్ని, ఆ మిగిలినటువంటి దాన్ని శిష్యులు స్వీకరించాలి. అదిగో అది గురువు ఉచ్ఛిష్ట భోజనం అనేది. దీనికి మరొక అర్థం కూడా ఉంది, గుప్తాన్న భోజనం ఉచ్ఛిష్ట భోజనం అనేది. ఏమిటనంటే ఆత్మానుభూతిని పొందినటువంటి గురువు కనుక ఉన్నట్లయితే, ఎందుకంటే గురువులందరూ ఆత్మానుభూతి పొందిన వాళ్ళు కాదు, ఆత్మానుభూతి పొందినటువంటి గురువు కనుక ఉన్నట్లయితే ఆయన ఏ అఖండ ఆనంద సాగరంలో ఓలలాడుతున్నాడో, ఏ అఖండ ఆనంద రసామృతాన్ని పానం చేస్తూ ఉన్నాడో దాన్ని నువ్వు కూడా పానం చేస్తూ కనుక ఉన్నట్లయితే అదే గురువు ఉచ్ఛిష్ట భోజనం. సరే అలా కాదు, మరొకటి ఏమిటనంటే గురువు ఉచ్ఛిష్ట భోజనం అంటే ప్రతిరోజు నువ్వు తినేటువంటి పదార్థాన్ని ముందుగా గురువుకి సమర్పించి తినాలి. అంటే గురువు గారికి సమర్పించినట్లయితే మిగిలింది ఆ ఉచ్ఛిష్టం అవుతుందన్నమాట, శేష భోజనం అవుతుంది. కాబట్టి ముక్త శేషం అని అంటారు. అదిగో ఆ ప్రకారంగా చేయాలి. ఇందులో ఏది అనుకూలమైతే చేయొచ్చు. కాబట్టి అది. ఇక మూడవది గురు మంత్రధ్యానం అన్నారు. అంటే గురువు యొక్క రూపాన్ని మనస్సులో తలుచుకొని ధ్యానించాలి అని. ప్రతిరోజు చేసేటువంటి సాధనలు ఎప్పుడు చేయాలి? నిరంతరం అని అంటే నిరంతరం అని ఇక్కడ చెప్పారు. కానీ ప్రతిరోజు మనం చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో ఆ ధ్యాన సమయంలో ధ్యానాన్ని ప్రారంభించేటప్పుడు ఆ గురువు యొక్క రూపాన్ని తలుచుకొని ధ్యానించి ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది అప్పుడు ధ్యానాన్ని ప్రారంభించాలి. అందుకని గురురూపాన్ని ధ్యానించాలి అని చెప్తున్నారు. మనం ఏ సాధన చేసినా గురురూపాన్ని స్మరించి ఆ సాధన చేయాలి. ఇక నాలుగవది గురుమంత్ర జపం. సాధారణంగా గురుమంత్ర జపం అంటే ఏమంటారంటే గురువు అనేటువంటి రెండు అక్షరాలనే జపించండి అని. అదే అక్కర్లేదు, అది కూడా చేయవచ్చు, అదే అక్కర్లేదు. ఇంకోటి ఏమిటారంటే గురువు ఏ మంత్రాన్ని అయితే మనకు ఉపదేశించాడో ఆ మంత్రాన్ని జపించడం కూడా గురుమంత్ర జపం అవుతుంది. ఆ విధంగా కూడా జపించవచ్చు. ఈ ప్రకారంగా గురువు నీకు ఉపదేశించినటువంటి మంత్రాన్ని దీక్షతో, పట్టుదలతో, జపించాలి. జపించడంతో పాటుగా మంత్రార్థాన్ని భావించాలి. ఎందుకంటే మంత్ర అధిష్టాన దేవతను మన మనసులో భావించాలి కదా, అందుకని మంత్ర అధిష్టాన దేవతను భావించాలి. రాముడికి సంబంధించిందైతే రాముణ్ణి, కృష్ణుడికి సంబంధించిందైతే కృష్ణుణ్ణి, శివుడికి సంబంధించిందైతే శివుణ్ణి, ఇలా మంత్ర అధిష్టాన దేవత. లేదు అది కాకుండా మహామంత్రంగా తీసుకున్నట్లయితే ఆ నిరాకారుని కూడా పరమాత్మని మనసులో భావిస్తూ ఆ జపాన్ని సాగించుకోవాలి. ఈ ప్రకారంగా పానం, భోజనం, ధ్యానం, జపం నాలుగు గుర్తుపెట్టుకోవాలి. పానం, భోజనం, జపం, ధ్యానం ఈ నాలుగింటిని కూడా గురుతత్వాన్ని గ్రహించి చెయ్యాలి. గురుతత్వాన్ని గ్రహించి అని అంటే గురువు సాక్షాత్ పరమాత్మ అనేటువంటి భావనతో చెయ్యాలి. ఈ ప్రకారంగా నాలుగు రకాలైనటువంటి సాధనల్ని ఇక్కడ మనకి తెలియజేయడం జరిగింది. గురు ధ్యానం, గురు కీర్తనం ఎందుకు ముఖ్యమైనటువంటిది? ఇప్పుడు చెప్పినటువంటి నాలుగిట్లో ఒకటేమో గురుపాద తీర్థ సేవనం, అది ఇంతకుముందు అనేకమైనటువంటి శ్లోకాల్లో చెప్పారు. ఇక గురు ఉచ్ఛిష్ట భోజనం, సరే అది పక్కన పెట్టేస్తే మిగిలినటువంటి రెండు గురు ధ్యానం, గురు జపం అనేటువంటివి ఉన్నాయి. ఈ గురు ధ్యానం, జపం అని అంటే కీర్తనం అని కూడా అనొచ్చు. గురు కీర్తనం ఎందుకు ముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని పరమశివుడు తెలియజేయాలి అని అనుకున్నాడు. గురువు శివుడే గనక, శివుడు గురువే గనక, గురువే శివుడు, శివుడే గురువు, ఈ మంత్రం కూడా ఈ శ్లోకం కూడా వచ్చింది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కనుక దాన్ని నిరూపించడం కోసమని ఇక్కడ ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. 33వ శ్లోకం చూడండి. స్వదేశికస్యై వచనామ కీర్తనం భవేదనంతస్య శివస్య కీర్తనం. స్వదేశికస్యై వచనామ చింతనం భవేదనంతస్య శివస్య చింతనం. స్వదేశికస్య, దేశిక అంటే గురువు అని అర్థం, అంటే తన గురువు యొక్క, తన గురుదేవుని యొక్క నామ కీర్తనం ఏవా, తన గురువు యొక్క నామాన్ని కీర్తించటం. అనంతస్య శివస్య, అనంతుడైనటువంటి, నాశరహితుడైనటువంటి పరమేశ్వరుని యొక్క కీర్తనం భవేత్, కీర్తనం అవుతుంది. గురువు యొక్క నామాన్ని కనుక కీర్తిస్తే శివుణ్ణి కీర్తించినట్టు. స్వదేశికస్య, తన గురువు యొక్క నామచింతనం ఏవా, ఆ నామాన్ని గనక జపిస్తే లేదా ధ్యానిస్తే అనంతస్య శివస్య, అనంతుడైనటువంటి పరమాత్మ శివుడు, ఆ శివుని యొక్క, పరమేశ్వరుని యొక్క చింతనం భవేత్, ధ్యానమే అవుతుంది. కాబట్టి రెండే విషయాలు ఇక్కడ చెప్పారు. ఏమిటా రెండు విషయాలు? తన గురువుని కనుక కీర్తిస్తే శివుణ్ణి కీర్తించినట్టు, తన గురువు యొక్క నామాన్ని కనుక జపిస్తే శివుణ్ణి జపించినట్టు. ఇది దీని యొక్క భావం. కాబట్టి గురువు యొక్క నామాన్ని కీర్తించటం వల్ల గురువుకి ఏదో ప్రయోజనం కలుగుతుంది, ఆయనకి ఏదో వస్తుంది అని అనుకోవక్కర్లా. నువ్వు గనక గురువుని కనుక జపించినా, గురువు యొక్క నామాన్ని జపించినా లేదా కీర్తించినా, నీ యొక్క సంపద కానీ నీ యొక్క శక్తి కానీ గురువుకి రాదు, గురువు యొక్క శక్తే నీకు వస్తుంది. నువ్వు కనుక పాదపూజ చేస్తే గురువు శక్తి నీకు వస్తుంది కానీ నీ శక్తి గురువుకి రాదు. కాబట్టి గురువుకి చేసేటువంటి ఏ రకమైనటువంటి సేవ అయినా సరే అది నీకు ప్రయోజనం కలిగిస్తుందే తప్ప గురువుకి మాత్రం ఏం ప్రయోజనం కలిగించదు అనేటువంటి విషయాన్ని ఒక్కటి ముందుగా గట్టిగా తెలుసుకోవాలి. రెండో విషయం ఏమిటనంటే గురువుని కనుక పూజిస్తే శివుణ్ణి పూజించినట్టే, గురువుని ధ్యానిస్తే శివుణ్ణి ధ్యానించినట్టే, గురువుని జపిస్తే శివుణ్ణి జపించినట్టే, గురువుని కీర్తిస్తే శివుణ్ణి కీర్తించినట్టే. ఎందుకనంటే గురువే శివుడు, శివుడే గురువు అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు కదా. కాబట్టి తన యొక్క, తన గురువు యొక్క నామ మంత్రాన్ని ధ్యానించడం పరమేశ్వరుని యొక్క ధ్యానం. తన గురువు యొక్క నామాన్ని కీర్తించడం అది పరమేశ్వరు యొక్క కీర్తనం. కాబట్టి గురు కీర్తనం, గురు ధ్యానం ఎప్పుడూ చేయాలి. అది పరమేశ్వర కీర్తనం, పరమేశ్వర ధ్యానం అవుతుంది. గురువు పరమేశ్వరుడు ఒక్కటే గనక, కాబట్టి గురువు పరమేశ్వరుడు ఒక్కటే అనేటువంటి విషయాన్ని రుజువు చేయటం కోసమని చెప్పి, గట్టి చేయటం కోసమని చెప్పి ఈశ్వరుడు మనకి ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేయటం జరిగింది. ఇంతవరకు చెప్పి ఇప్పుడు గురు పాదరేణు, పాదరేణు అంటే తెలుసు కదా, పాదాన్ని అంటుకున్నటువంటి ఆ ధూళి రేణు అన్నమాట. ఆ గురువు యొక్క పాదరేణు వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో తెలియజేస్తున్నారు. అదేమిటో మనం రేపు తెలుసుకుందాం.